ఇప్పుడు మీకోసం ఆర్జే వెన్నెల గారి చిత్రం బలారే విచిత్రం కార్యక్రమం December 8, 2017 నాటి ఎపిసోడ్ పునఃప్రసారం.
Disclaimer: All the opinions, views in the following program, either expressed or implied, are solely of the host and do not necessarily reflect the views and opinions of Mind Media. All the material presented by the host is warranted by the host that the work is their original contribution or they have obtained the proper permissions from the original contributors, and it is free from any copyright infringements. At certain times, the host may express their views, which may be slightly or extremely biased, and hence listeners' discretion is advised.
Namaste, this is Rajni. You are now listening to Mind Media, the voice of India.
Mind Media శ్రోతలకి శుభ స్వాగతం పలుకుతోంది. మీ ఆర్జే వెన్నెల చిత్రం బళారే విచిత్రం కార్యక్రమానికి. ఇవాళ నేను ఒక విచిత్రమైన విషయం విన్నానండి. విచిత్రమైన అంటే ఏదో మామూలుగా ఒక మోస్తరుగా నాకు కొంచెం తెలిసినంత మటుకు పర్వాలేదు, కానీ నిజంగా ఇంత దారుణంగా ఉందా అనిపించింది. ఏంటంటే మాకు తెలిసిన వాళ్ళు ఒకళ్ళు ఏదో ఇలా మీడియాలో పనిచేస్తూ ఉంటారు. అయితే వాళ్ళని ఆవిడ ఏంటో అసలు ఊరూరికే మార్చేస్తూ ఉంటుందన్నమాట ఫోటోలు అవీను. ఏమైంది అసలు ఎందుకు ఇలా మారుస్తున్నారు అని అడిగితే ఆవిడ చెప్పింది, మాకు బీయింగ్ ఇన్ మీడియా మాకేంటంటే మా డిజిటల్గా యాక్టివ్గా లేకపోతే కనుక అప్రెజల్స్లో నెగిటివ్ మార్క్ వేస్తారు. ఇదివరకు అంతా ఏంటంటే ఏదో ఒక 2% 3% వెయిటేజ్ ఇచ్చేవాళ్ళు దీనికి, ఇప్పుడు ఏకంగా 25% వెయిటేజ్ ఇస్తున్నారు. సో నాకు రావాల్సిన అప్రెజల్లో 25% ఈ డిజిటల్ మీద ఆధారపడింది కాబట్టి నేను ఎప్పటికప్పుడు ట్రెండింగ్గా ఉండాలి, కొత్త కొత్త విషయాలు పోస్ట్ చేస్తూ ఉండాలి, కొత్త కొత్త ట్రెండింగ్ వీడియోస్ ఏమైనా యూట్యూబ్లో ఉంటే వాటిని పోస్ట్ చేస్తూ ఉండాలి, లేదా నా పిక్సే నేను కొంచెం కొత్త లొకేషన్స్కి ఆమె ట్రావెలర్ అని చెప్తున్నట్టుగాను మొత్తానికి ఏదో ఒకటి అలాగా పెడుతూ ఎప్పుడూ ఆమె లైవ్ అని జనాలకు చెప్తూ ఉండాలి. సో అందుకని నాకు దాంతో చాలా వెయిటేజ్ ఉంది కాబట్టి ఇంకా నేను ఏం చేయలేక తప్పక నేను భరిస్తున్నాను. సో ఇది నా పరిస్థితి అని చెప్పింది. ఇలా కూడా ఉంటుందా అని అప్పుడు నాకు అనిపించింది. సరే, డిజిటల్లీ యాక్టివ్గా ఉండడం అంటే ఏమిటి అని మళ్ళీ నాకు డౌట్ వచ్చింది. అంటే ఇప్పుడు మామూలుగా పొద్దున్న లేచిన దగ్గర నుంచి ఒక వీడియోనో కోటో లేకపోతే ఒక ఫోటోనో ఏదో ఒకటి పెడతాం మనం, పెట్టక దాని గురించి మర్చిపోతాం. చూసేవాళ్ళు చూస్తారు లేకపోతే లేదా అది పెద్ద విషయం ఏముంది దాంట్లో, కానీ వీళ్ళకి అలా కాదు. పెట్టిన పోస్ట్ ఎంతమంది చూశారు, అసలు ఎంతమందికి అది రీచ్ అయింది, రీచ్ అవ్వకపోతే ఏం చెయ్యాలి, అందరికీ చెప్పాలి, ఇలా ఏవో రకరకాలుగా మొత్తానికి వాళ్ళకి పబ్లిసిటీ పీక్స్లో ఉంది. అప్పుడు నాకు ఆగడు సినిమా డైలాగ్ గుర్తొచ్చింది, కంటెంట్ వీక్గా ఉన్నవాడికే పబ్లిసిటీ పీక్లో ఉంటుందని ఒక డైలాగ్ ఉంది కదా, ఆ టైప్లో వీళ్ళు పెట్టే కంటెంట్ మేబీ వీక్గా ఉంటే మరి పబ్లిసిటీ కొంచెం ఎక్కువ ఇవ్వాలి, లేకపోతే కనుక ఎన్ని వైరల్ వీడియోస్ ఉండట్లేదు కదా, బోల్డని వైరల్ వీడియోస్ వెళ్తూ ఉన్నాయి. సో అలా లేదు, ఇది వైరల్ అవ్వట్లేదు అంటే మేబీ దేర్ ఇస్ సంథింగ్ రాంగ్ విత్ ద కంటెంట్ ఆర్ విత్ ద టైమింగ్ దట్ యు పోస్ట్. ఒక్కొక్కసారి మనం పోస్ట్ చేసే టైమింగ్ కూడా తేడాగా ఉంటుంది. అది కానీ ఏవో మొత్తానికి ఇంత ఇంత స్టాటిస్టిక్స్ తీసి అన్నీ చెప్తూ కూర్చుంది. నాకు అసలు ఒక్కసారి బాబోయ్ అనిపించింది. అయితే అసలు ఈ లైకులు లేకపోతే ఈ ఒక స్టాటిస్టిక్స్ అసలు ఎలా తీస్తారు అని అడిగాను నేను. వాళ్ళకి ఏం తెలుస్తుంది, నువ్వు ఒకవేళ నీ ఫ్రెండ్స్కి నాలాంటి వాళ్ళకి ఫోన్ చేసి నువ్వు నా ఫోటోకి లైక్ కొట్టు అని చెప్పావు అనుకో, నేను కొట్టేస్తాను కదా అంటే, ఏమే 10 రోజులకో 15 రోజులకో మారిస్తే ఏదో అబ్బా బాగుంది అని అనిపిస్తే మనం లైక్ కొట్టడం వేరు, కానీ మాకేంటి డైలీ కనీసము 2 పోస్టులు ఇలా ఏదో అంటే 2 కేజీలు బంగాళదుంపలు 3 కేజీలు టమాటాలు ఇమ్మన్నట్టుగా 2 పోస్టులు ఒక వీడియో 4 లైవ్లు ఈ టైప్లో అనమాట, 3 పూలు 6 కాయల్లాగా వర్ధిల్లుతూ ఉండాలి మా పేజ్, అది ఇన్స్టాగ్రామ్ ట్విట్టర్ అన్నిట్లోనూ అలా చక్కగా యాక్టివ్గా ఉండాలి అని అనేసరికి అంతలా ఏముంటాయి అన్న, ఏదో ఒకటి నువ్వు పెట్టాల్సిందే, మాకు అదే మెయిన్ కదా ఇప్పుడు ప్రాబ్లము అని అన్నది. సరే అలా అయితే కనుక నువ్వు ఏదో ఒకరోజు అంటే ఏదో అనుకోవచ్చు, 15 రోజులకు 20 రోజులకు ఒకసారి లైక్ కొట్టడం పెద్ద విషయం కాదులే అని నీకు అనిపించవచ్చు, కానీ ప్రతిరోజు ఏదో ఒక ఫోటో పెడుతుంటే ప్రతిదానికి లైకులు పెట్టాలంటే ఎవరికైనా చిరాకే అడగడానికి నాకంతకన్నా మొహమాటంగా ఉంటుంది. సో మరి నా పరిస్థితి ఇది అని చెప్పింది. అబ్బో ఇది ఏదో చాలా కాంప్లికేటెడ్గా ఉంది అని చెప్పి, అసలు అమ్మాయి ఏంటి అసలు దీని పరిస్థితి అంటే, మొన్న వాళ్ళకి ఒక మీటింగ్ జరిగిందిట. ఆ మీటింగ్లో ఏంటంటే ఇలాగే ఒక 6 నెలల నుంచి అసలు ఓ తెగ సతాయించేస్తున్నారని చెప్పి అందరూ మూకుమ్మడిగా ఎక్కడ పడితే అక్కడ లైవ్లు అవి పెట్టేసి ఫేస్బుక్ లైవ్కి వెళ్ళిపోయి ఇలా ఏదో మొత్తానికి ఏవో చేశారు. సరే చేసిన వాళ్ళు చేసినట్టు ఊరుకోవచ్చు కదా. ఆ తర్వాత మరి అది వైరల్ వెళ్ళాలి అన్న ఉద్దేశంలో అందరికీ షేర్ చేయడము, ఆ తర్వాత మరి కొంతమంది ఎక్కువ పెద్ద సర్కిల్ ఏం లేదనుకున్న వాళ్ళు ఆఖరికి అప్రైజల్ ముఖ్యం కదా. సో ఫేస్బుక్ బూస్ట్ కూడా చేశారు ఆఖరికి. బూస్ట్ అంటే తెలుసుగా డబ్బులు కొంచెం ఇస్తే కనుక వాళ్ళు స్పాన్సర్డ్ కింద దాన్ని ఆ పేజ్ని కానీ ఆ ప్రొఫైల్లో, ప్రొఫైల్కి నాకు తెలిసి అది ఉండదు, ఓన్లీ పేజ్కే ఉంటుంది. సో మొత్తానికి అలాగా ప్రోగ్రెస్ చేస్తూ వచ్చారు. అయితే మొన్న వీళ్ళు 6 మంత్స్ స్టాటిస్టిక్స్ తీశారట వాళ్ళ హెడ్ ఆఫీస్ వాళ్ళు ముంబై తీసి, మొత్తానికి వీళ్ళని స్కైప్లో అందరినేమో అక్కడ పెట్టి చూపించడం మొదలుపెట్టారు. బాబు మీరు మీ అప్రైజల్స్ ఎలా తగలడ్డాయో ఒకసారి చూసుకోండి, 6 మంత్స్ రివ్యూ ఉంటుంది కదా అందులో చూసుకోండి అని చెప్పి చూపించి మామూలుగా తిట్టలేదుట. ఎందుకంటే అన్ని పేజ్ బూస్ట్లు తర్వాత పోస్ట్ బూస్ట్లే ఉన్నాయట. అంటే వీళ్ళు డబ్బులు ఇచ్చి 1000 రూపాయలు 1250 రూపాయలు పెట్టి మరీ ఆ లైకుల్ని కొనుక్కున్నట్టుగా, లైకులు కానీ కామెంట్లు కానీ ఏవైనా సరే. నాకు విచిత్రం అనిపించింది, పేజ్ బూస్ట్ ఇలా కూడా ఉంటుందా అని. అంటే మీరు ఇప్పుడు నన్ను చూసి అస్సలు నవ్వద్దే, నన్ను విని అస్సలు నవ్వద్దే, ఎందుకంటే టెక్నాలజీ విషయంలో అందులో ఇలాంటి లైకులు కొని తెచ్చుకోవడం విషయంలో నేను కొంచెం పూరు. అసలు ఇలాంటి టెక్నిక్ ఉంటుందని నాకు తెలియదు. ఏదో బూస్ట్ పోస్ట్ అంటే ఏంటో అనుకున్నాను, కానీ అక్కడ బూస్ట్ మీద నొక్కాను. ఆ తర్వాత వీళ్ళు చెప్పిన తర్వాత నొక్కాను, నొక్కి చూస్తే దాంట్లో $2 $30 ఏదో ఉంది. ఆహా ఓకే, అయితే ఇది అన్నమాట అని అప్పుడు అర్థమైంది. అయితే ఇలా మొత్తానికి పేజ్ బూస్ట్ పోస్ట్ బూస్ట్ అన్ని చేస్తూ ఆల్మోస్ట్ వారానికి 1250 ఇలాగ మొత్తానికి వెచ్చించి అప్పట్లో అలా బాగా బూస్ట్ చేసుకున్నారు. ఇవి ఆర్గానిక్ ఆర్గానిక్ ఫుడ్స్ తెలుసు, కానీ ఆర్గానిక్ లైక్లు ఆర్గానిక్ రియాక్షన్స్ నాకు ఇవాళ తెలిసింది. అయితే ఇలా ఇవన్నీ ఆర్గానిక్వి కాదు కాబట్టి మీకు అప్రైజల్ రాదని చెప్పారట. సో మబ్బులో నీళ్ళని చూసి చెంబులో నీళ్ళు ఉలకబోసుకున్నట్టు వస్తాయి కదా వర్షం అని చెప్పి ఉలకబోసుకున్నట్టు మొత్తానికి ఎప్పుడు అప్రైజల్ వస్తుంది కానీ ఇప్పుడు ఖర్చు పెట్టుకుని మరి వాళ్ళకు కూడా తెలియదేమో అది ఆర్గానిక్ను పెయిడ్ అనేవి ఉంటాయి ఏంటో చెప్పింది, ఇన్సైట్స్ ఏదో ఉంటుందంట. అందులోకి వెళితే గనక ఇవన్నీ తెలుస్తాయట. అంటే అసలు మా అసలు ఎన్ని విషయాలు చెప్పిందంటే లిటరల్లీ వాళ్ళ ముంబై హెడ్ ఆఫీసు వీళ్ళ పరువు తీసిందంట ఒక్కొక్కళ్ళది. నువ్వు ఇలా చేసావు ఇలా చేసావు, ఇందులో ఇది పెయిడ్, ఇదేమో ఆర్గానిక్, చూడు ఆర్గానిక్ ఎంత తక్కువ ఉన్నాయి పెయిడ్ ఎంత ఎక్కువ ఉన్నాయి, పెయిడ్ అయినా కూడా ఎక్కువ రాలేదంటే మరి ఏంటి పరిస్థితి. హా మామూలుగా లేదు అసలు వాళ్ళకి ఆ రోజు, అది వస్తూనే తలకాయ పట్టుకుని నాకు ఏంటి చెరా అని చెప్పి అసలు తిట్టేసుకుంది. సరే మొత్తానికి ఇంత క్లాస్ తర్వాత వాళ్ళకి మొత్తం ఇదిగో వెళ్ళింది, ఇంత ఇంత ఖర్చు పెట్టారు, అయినా కూడా ఇంత రీచ్ వచ్చింది, ఇంత ఇదైంది, ఇంత ఇంత అయింది, కాబట్టి వీళ్ళకి అసలు ఎక్కడ వీళ్ళు యాక్టివ్గా లేరు, దే ఆర్ డెడ్ ఇన్ సోషల్ మీడియా, కాబట్టి వీళ్ళకి అప్రైజల్ చాలా తక్కువ ఉంటుంది, నీడ్స్ టు ఇంప్రూవ్ ఎ లాట్ అని చెప్పి మొత్తానికి ఈ బ్రాంచ్ మొత్తానికి ఇద్దరికో ముగ్గురికో మాత్రమే ఇచ్చారట, మిగతా అందరికీ రాసేశారు ఏమీ లేదు అని క్లియర్గా. సో ఇలా ఉంటుందన్నమాట. అయితే లైకులు సరే ఎవరికైనా ఏదైనా నచ్చితే, మనం ఏదైనా ఒక విషయం పోస్ట్ చేసామనుకోండి, ఒక సామాజిక స్పృహ కలిగింది కానీ లేకపోతే మనం ఎక్కడికన్నా వేరే ఊరికి వెళ్ళినప్పుడు అక్కడ మనం కాస్త సీనరీ బాగుందని చెప్పి దిగిన ఫోటో కానీ, లేదు ఎవరైనా కొంచెం మహామహుల్ని గుర్తు చేసుకుంటూ ఏదైనా వాళ్ళకి సంబంధించిన విషయం పెట్టినా కానీ, ఏదైనా కొత్త సినిమా ట్రైలర్ గురించి పెట్టినా, ఏదైనా సరే ఒకటి ఏదైనా మనం పోస్ట్ పెడుతున్నాము అని అంటే గనక దానికి మనము సాధారణంగా అయితే మనము పోస్ట్ చేసేసి మర్చిపోతాం. ఎప్పుడో రాత్రికి ఒకసారి మళ్ళీ ఆఫీస్ నుంచి వచ్చాక ఒకసారి చూసుకుని ఏ పర్లేదే ఒక 4 లైక్ కొట్టారు అని చూస్తాం, ఎవరైనా కామెంట్ పెడితే ఏం పెట్టారా అని చెప్పి అదొకటి చూస్తాం. ఇంతే తప్ప ఏదో ఇక అసలు యుద్ధ ప్రాతిపదికన ఒక ఉద్యమంలాగా కూర్చుని ఇప్పుడైనా వచ్చినాయి ఇప్పుడైనా వచ్చినాయి అని మనం చూడం. కానీ ఇలా ఒకసారి పోస్ట్ బూస్ట్ చేసిన తర్వాత ఒక మామూలుగా ఎవరైనా సరే ఎన్ని వచ్చినాయి ఏంటి అనే స్టాటిస్టిక్స్ చూసుకుంటారు. మనం ఖర్చు పెట్టింది ఎంత అంటే వాళ్ళు అన్నది ఏంటంటే రోజుకి 40 లైకులు 50 లైకులు లేదో చెప్తారట. దాన్ని బట్టి వీళ్ళు ఇంత కట్టాల్సి ఉంటుంది, 4 లైకులు అయితే ఇంత, 40 లైకులు అయితే ఇంత, ఇలా ఏదో ఉంటుంది. దాని ప్రకారం వాళ్ళు కడతారు. అది ఆ విషయం కంప్లీట్ సపరేట్ డిపార్ట్మెంట్, అది పక్కన పెడితే అసలు ఇలాంటి మామూలుగా మనకి ఏదైనా ఒక ఫ్యాబ్రికేషన్ వర్క్ చేసే ఫ్యాక్టరీస్, లేకపోతే ఒక వస్తువుని తయారు చేసే ఫ్యాక్టరీస్ ఇలాంటివి మనకి తెలుసు, ఆల్రెడీ విని ఉన్నాం. దేనికైనా సరే ఒక ఫ్యాక్టరీ, ఒక ఇండస్ట్రీ, ఒక వేర్ హౌస్, ఒక స్టోరేజ్, మన స్టోర్ రూము ఇలాంటివన్నీ అవసరమే. కానీ విచిత్రంగా సోషల్ మీడియాకి కూడా ఒక ఫ్యాక్టరీ ఉంది. సోషల్ మీడియాకి ఫ్యాక్టరీ ఏంటి? ఇదే కదా మీ అనుమానం. ఎస్, ఆ సోషల్ మీడియాకు ఉన్న ఫ్యాక్టరీ ఏంటో నేను ఇచ్చిన విరామం తర్వాత చెప్తాను.
మీరు వింటున్నారు ఆర్జే వెన్నెల గారి చిత్రం బలారే విచిత్రం కార్యక్రమం డిసెంబర్ 8, 2017 నాటి ఎపిసోడ్ పునఃప్రసారం.
హలో, నేను మీ శ్రావణ భార్గవి అండ్ మీరు వింటున్నారు మైండ్ మీడియా, ద వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం.
Hi everyone, this is your Ranina Reddy and you're listening to Mind Media, the voice of India. ఇది భారతీయ స్వరం.
కళకు నిజమైన బహుమానం అభిమానుల ప్రోత్సాహం. మరి మమ్మల్ని ఇంతగా ప్రోత్సహిస్తున్న ప్రియమైన మీతో మీ ఆరోగ్యం, ఆనందం, స్ఫూర్తిదాయకమైన అంశాలు, ప్రముఖుల సందేశాలతో పాటు ఒక మంచి మాటను కూడా పంచుకునేందుకు వచ్చేస్తుంది మీ ఆర్జే భార్గవి. మనసు విప్పి మాట్లాడేందుకు ప్రియమైన మీకు స్వాగతం.
అందరికీ నమస్కారం, నేను మీ శ్రీరామచంద్ర. మీరు వింటున్నారు మైండ్ మీడియా, ద వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం.
Dama garisa, dama kasa, dama sa, dama sa.
మైండ్ మీడియా ఆడియో బుక్. అరే, అసలే మైండ్ మీడియా టాక్ షోస్ ట్రెండీగా ఇన్ఫోటైన్మెంట్ తో అందరినీ అలరిస్తున్నాయి కదా. మరి మైండ్ మీడియాలో మీకు నచ్చిన షోస్ ని మిస్ అయ్యారా? నో ప్రాబ్లం, మీరు వినలేకపోయిన పాడ్కాస్ట్ లో అన్ని ఒకే చోట audioboom.com/channel/mindmedialo వినొచ్చు. నచ్చిన షోస్ ని మళ్ళీ మళ్ళీ వినాలనుకుంటున్నారా? మరి అలాంటివి మళ్ళీ మళ్ళీ వినాలన్నా వినొచ్చు. సో జస్ట్ సబ్స్క్రైబ్ టు మైండ్ మీడియా, ది వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం.
శ్రోతలకి పునఃస్వాగతం పలుకుతోంది మీ ఆర్జే వెన్నెల చిత్రం బడారే విచిత్రం కార్యక్రమానికి. సో ఇవాళ మనం లైక్స్ ఫ్యాక్టరీ గురించి మాట్లాడుకుంటున్నాం. అర్రే, అనవసరంగా చెప్పేశానండి, ఛా, చెప్పుకొని ఉండాల్సింది కదా. ఏంటో, ఇంకొంచెం సేపు ఊరిద్దాం అనుకున్నాను బట్ చెప్పేశాను. సరే, ఎనీహౌ, ఈ లైక్స్ ఫ్యాక్టరీ ఏంటి అంటే, ఇప్పుడు సపోజ్ మనకి ఏదైనా ఒక లైకులు అవి చాలా అవసరము, లేదా ఒక బిజినెస్ ఉంది, దాన్ని మనం ఏదైనా ప్రమోట్ చేయాలనుకుంటున్నాము, చేయాలనుకున్నప్పుడు వాళ్ళు అక్కడ దీన్ని బూస్ట్ చేయాలా అది అని అడుగుతారు కదా. అడిగినప్పుడు ఏమవుతుందంటే, మనము పే చేసిన దాన్ని బట్టి వాళ్ళు దానికి తగ్గట్టుగా లైక్స్ అవి ఇస్తారు. రోజుకి 40 అనేది మనం పే చేసిన పేమెంట్ని బట్టి ఉంటుంది. అలాగే కామెంట్స్ ఎక్సెట్రా ఎక్సెట్రా ఏది కావాలంటే అదనమాట. అయితే అసలు ఇట్లా కాకుండా ఆర్గానిక్గా ఇనార్గానిక్గా అనేది తెలిసిపోయేటట్టు మరి అట్లా ఫేస్బుక్ పేజ్లో మరి ఉంది కదా ఇప్పుడు. సో ఆ ఫేస్బుక్ ఇన్సైట్స్లోకి వెళ్ళినా కూడా అది ఆర్గానికో లేకపోతే డబ్బులు ఇచ్చిందా అనేది తెలియకుండా ఉండడం కోసం అని చెప్పి ఫేక్ లైక్స్ అని చెప్పి చైనాలో లైక్ ఫ్యాక్టరీ ఒకటి తయారు చేశారంటే సెటప్ చేశారు. ఈ లైక్ ఫ్యాక్టరీ ఏం చేస్తుందో తెలుసా? ఇప్పుడు సపోజ్ నేను వాళ్ళకి ఇన్ఫామ్ చేశాను అనుకోండి, ఇలా నేను ఒక పోస్ట్ పెడుతున్నాను, నాకు ఇది వైరల్ అవ్వాలి, ఇది విపరీతంగా లైకులు రావాలి అని చెప్పాను అనుకోండి. సపోజ్ చెప్తే ఒక 10,000 లేదా 20,000 ఫోన్లు అలా వరుసగా ఉంటాయి, ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క ఫేస్బుక్ అకౌంట్ ఉంటుంది, ఏది కూడాను ఒకే ఫేస్బుక్ అకౌంట్ని కలిగి ఉండదు. ఈ 2,000 10,000 ఎన్ని ఫోన్లు ఉంటే అన్నీ అన్నిట్లోనూ వేరే వేరే ఫేస్బుక్ అకౌంట్ తోటి అక్కడ అన్ని డిస్ప్లేలో పెట్టి ఉంచుతారు. ఈ ఇన్ని ఫోన్లు అన్నిటినీను ఆ యూజర్స్ అకౌంట్ దాంట్లో లైక్ని క్లిక్ చేసి వాళ్ళు దాన్ని ప్రమోట్ చేస్తూ ఉంటారు. మరి ప్రతి ఫోన్ని ఒక్కొక్కళ్ళు ఆపరేట్ చేయాలి కదా, సో అలా లేకుండా అన్ని ర్యాక్లోనే ఉంటే మరి ఎవరు లైక్ కొడతారు? మీ నెక్స్ట్ డౌట్ ఇదే కదా. ఈ ఇన్ని వేల ఫోన్లని 2 కంప్యూటర్లు కంట్రోల్ చేస్తాయి. ఓకే, ఒక మేక్ షిఫ్ట్ సర్వర్ రూమ్స్ ఉంటాయన్నమాట. దాంట్లో ఏంటంటే ఇప్పుడు ఈ ఫోన్లు అన్నిటి ఫేస్బుక్ అకౌంట్లని అందులో అనుసంధానించి పెడతారు. ఈ 2 కంప్యూటర్లతోటి ఈ కొన్ని వేల 10,000 20,000 సంఖ్యలో ఉన్నటువంటి ఈ ఫోన్లలో ఏ అకౌంట్లు అయితే వాళ్ళు లాగిన్ చేసి ఉంచారో అవన్నీ కూడా 10,000 ఫోన్ల దాకా ఉంటాయట. అవన్నీ కూడా ఈ 2 సిస్టమ్స్కి కనెక్ట్ చేసి ఉంచుతారు. సో ఏదైనా కంటెంట్ని ప్రమోట్ చేయడానికి, వైరల్ చేయడానికి, వైటల్గా ఇది మంచి అసలు ఆర్గానికే, ఇందులో ఎటువంటి ఇనార్గానిక్ అంటే పెయిడ్ లైక్స్ ఏం లేవు అని చెప్పి ఇన్సైట్స్ వాళ్ళకి తెలియకుండా అందకుండా, ఫేస్బుక్ ఇన్సైట్స్లో కనపడతాయి కదా మనకి, దానికి కూడా అందకుండా ఆర్గానిక్గా చేయడానికి కొంతమంది ఈ బిజినెస్ని పెట్టుకోండి. దాన్ని అసలు ఎంత విపరీతమైన డిమాండో మీకు తెలుసా? ఇది మెయిన్ వీచాట్ మెసెంజర్కి చాలా ఎక్కువగా ఉపయోగిస్తున్నారట చైనాలో ప్రస్తుతం. ఈ వీచాట్ మెసెంజరే ఎందుకు అని అంటే వాళ్ళకి ఇదిగో ఇప్పుడు ఇతనికి ఇన్ని లైక్స్ ఉన్నాయి కాబట్టి ఇతను చాలా జెన్యున్, ఇతనితో మనం చాట్ చేయొచ్చు అన్నట్టుగా కొంతమందికి ఉంటుంది చూసారా. అలాంటి వాటిల్లో ఇది ఎక్కువగా ఉపయోగపడుతుంది. అండ్ ఆల్రెడీ ఫేస్బుక్లో కూడా వీళ్ళు ఎంటర్ అవుతున్నారు, సో ఫేస్బుక్లో కూడా ఏదైనా లైక్స్ ఎక్కువగా ఉండాలి. ఇప్పుడు కొంతమంది ఫోటోలు పెడతారు, విత్ ఇన్ నో టైం సపా మొత్తం అన్ని లైకులు వచ్చేస్తూ ఉంటాయి. అఫ్కోర్స్ సెలబ్రిటీస్ విషయం వేరనుకోండి, లైక్ ఇప్పుడు ఐశ్వర్యరాయో ఇంకొకళ్ళు ఫోటో పెట్టారనుకోండి, వాళ్ళ ఫోటోకి మీరు 5 నిమిషాలకే కొన్ని వేల లైకులు వచ్చేస్తాయి. సో దానికి అసలు సంబంధం లేదు. కానీ ఇలా లైకుల్ని పెంచుకోవడం, ఫేక్ లైక్స్ తోటి పెంచుకోవడము, అది ఆర్గానిక్ అనే చూపించడం అనేది మటుకు చైనాలో ఉన్న ఈ లైక్ ఫ్యాక్టరీ ద్వారా సాధ్యమవుతుంది. ఇప్పుడు చెప్పండి, ఏదైనా ఒక వస్తువు తయారు చేయడానికి మనకి ఫ్యాక్టరీలు కావాలి, ఏ వస్తువైనా సరే. బట్ వర్చువల్ వరల్డ్లో ఏదైనా సరే లైకులు, కామెంట్లు, షేర్లతో కొలిచే ఇటువంటి వర్చువల్ వరల్డ్లో లైకుల్ని కూడా తయారు చేసే ఫ్యాక్టరీలు తయారవుతున్నాయంటే అసలు మనం వేర్ వీఆర్ హెడింగ్ టు అనేది నాకు అర్థం కావట్లా. మనకి డిజిటల్ ప్రపంచం, వర్చువల్ ప్రపంచం ఎంత అసలు ఇంపార్టెంట్ అయిపోయింది, మామూలుగా రియల్గా మన పక్కనున్న వాళ్ళతో మాట్లాడడం ఎంత తక్కువైపోయింది అనేది దీన్ని బట్టి ఇంకా క్లియర్గా అర్థమవుతుంది. మీరు నమ్మరండి, నేను మా ఇంట్లో మా పిల్లల్ని అందరినీ అడుగుతూ ఉంటాను, మాట్లాడండి రా అని. వాళ్ళకి గ్యాడ్జెట్ కానీ లేదా ఏదైనా ట్యాబ్ కానీ ఏదైనా దొరికిందంటే, లేకపోతే టీవీ దొరికినా సరే అందులో ఇక దూరిపోతారు. ఎవరన్నా కాస్త ఇద్దరు మాట్లాడుకుంటున్నారు అని అంటే వీళ్ళు పక్క రూమ్లోకి వెళ్ళిపోతారు. అక్కడ కూర్చొని అసలు ఎక్కడ జనాలు ఉంటే మాట్లాడాల్సి వస్తుందో అన్నట్టు పక్క రూమ్లోకి వెళ్ళిపోతారు. ఇలాంటి పరిస్థితుల్లో వర్చువల్ వరల్డ్కే మరి ఎక్కువ ఇంపార్టెన్స్ ఉంది. రేపు పొద్దున నేను ఆ మధ్య ఎక్కడో ఒక ఇది కూడా చూశాను, ఒక పోస్ట్ ఏంటంటే వీళ్ళు మామూలుగా నాకు ఇంతమంది ఫ్రెండ్స్ ఉన్నారు, అంతమంది ఫ్రెండ్స్ ఉన్నారు, నా ఫ్రెండ్స్ లిస్ట్ ఇప్పుడు ఇంత దాటిపోయింది కొంచెము అని చెప్తూ ఉంటారు కదా, లిమిట్ దాటింది అని. ఇవన్నీ కూడాను ఇప్పుడు ఇట్లా చెప్తున్నారు కానీ రేపు పొద్దున అనకూడదు కానీ టైం వచ్చి ఎవరన్నా పోతే చూడటానికి ఎవరు రారేమో, అందరూ ఆర్ఐపి అని చెప్పి ఫేస్బుక్లోనే పెడతారేమో, ఈయనకి ఇంతమంది ఫ్రెండ్స్ ఉన్నారని చెప్పి టెంట్ వాళ్ళేమో ఇన్ని కుర్చీలు తీసుకొచ్చారు, ఇక్కడ చూస్తేనేమో అసలు ఎవరూ లేరు, అనవసరంగా ఇవన్నీ వేస్ట్ అయిపోయినాయి అని చెప్పి వాళ్ళు వాళ్ళంతా మాట్లాడుకుంటుంటారు. అది ఒక కార్టూను కానీ అది నిజంగా నాకైతే అది కరెక్ట్ అనిపిస్తుంది. సరే, ఈ విషయాలు మనం తర్వాత మాట్లాడుకుందాం. బట్ ఏంటంటే నాకు అనిపించింది మటుకు, బేసిక్గా ఎవరైనా సరే లైకులు కామెంట్ల కోసం పాకులాడకుండా వాళ్ళు నిజంగా ఏది అనుకుంటున్నారో అసలు ఆ వర్చువల్ వరల్డ్కి మనం పెద్ద ఇంపార్టెన్స్ ఇవ్వాల్సిన అవసరం కూడా లేదు. మీరు ఎంజాయ్ చేస్తున్నారా చెయ్యట్లేదా, లేకపోతే మీరు ఎలా ఫీల్ అవుతున్నారు, ఇవన్నీ మూడో మనిషికి తెలియాల్సిన అవసరం లేదు. మీ పక్కనున్న మీ కుటుంబ సభ్యులకు తెలిస్తే చాలు. అది మానేసి ఎక్కడో ఉన్న ఏదో మూల ఉన్న వాళ్ళకి వీళ్ళు ఏం ఫీల్ అవుతున్నారో తెలియడానికి ఫీలింగ్ క్రేజీ, హ్యావింగ్ డిన్నర్ విత్ సో అండ్ సో అని చెప్పి పెడితే లైకులు కామెంట్లు వచ్చినాయా రాలేదా అసలు దానికి సంబంధం ఎక్కడుంది? మీరు ఎవరితో భోజనం చేస్తున్నారో వాళ్ళతో నాలుగు మాటలు మాట్లాడచ్చు. అది లేకుండా ఎక్కడో ఉన్న వాళ్ళకి మీరు ఇంటిమేట్ చేయడానికి ఇన్ సో అండ్ సో ప్లేస్ దస్పల్లా ఎక్సెట్రా అని పెడితే ఏమొస్తుంది? ఒకసారి ఆలోచించండి. సో పాపులారిటీ కానీ లేకపోతే మనకున్నటువంటి ఫాలోవర్స్ కానీ ఏదైనా సరే అది లైకుల్లో షేర్లలో కామెంట్లలో కొలవలేము. నిజ జీవితంలో మనం ఎంతమందితో సవ్యంగా ఉన్నాం, ఎంతమంది మన పేరు చెప్పంగానే అరే మీరా వెన్నెల గారు రండి మనం మాట్లాడదాం, కాస్త మీరేం చేస్తున్నారు ఇలా కాస్త ఒరిజినల్గా ఎదురుగుండా ఉన్నప్పుడు ఎవరైతే మాట్లాడగలుగుతారో వాళ్ళు అసలు సిసలైన మనుషులు, మిగతా వాళ్ళంతా జస్ట్ నడిచే రోబోలు మాత్రమే. సో ఈ విషయాన్ని మీరు ఖచ్చితంగా దృష్టిలో పెట్టుకోండి. ఇలాంటి లైక్ ఫ్యాక్టరీలకి మీరు అస్సలు బానిసలు అవ్వద్దు. ఏమంటారు, ప్రస్తుతానికి ఇంకో చిన్న విరామం తీసుకుందాం, ఆ తర్వాత మరో విషయంతో మీ ముందుకు వస్తాను.
మీరు వింటున్నారు ఆర్జే వెన్నెల గారి చిత్రం బలారవి చిత్రం కార్యక్రమం December 8, 2017 నాటి ఎపిసోడ్ పునఃప్రసారం.
అగ్గగ్గగ్గగ్గగ్గ మందలించకుంటేనే పోతురు, నేను మీ ఎన్నెలమ్మని, ఇంటికాడంత మంచిదేనా, గుర్తు పట్టలే కదా, అవు మల 15 ఏండ్లయింది దేశం ఇడసబెట్టి. ఈ 15 ఏండ్లల్లా మస్తు గమ్మత్ గమ్మత్ గమ్మత్తు ముచ్చట్లున్నాయి. ఇక చిన్నతనం ముచ్చట్లంటారు, గవి లేకుండా మనం ఉంటామా? ఇక ఆ ముచ్చట్లు ఈ ముచ్చట్లు అన్నీ కలిపి చెప్పుకుందారి, యాద్మర్వకుంటి నుండ్రి ఎన్నెలమ్మ ఎటకారాలు వింటారు కదా.
ఎన్నెలమ్మ ఎటకారాలు ప్రతి ఆదివారం 2:30 to 3:30 ఇది మైండ్ మీడియా కెనడా కెంచి నొస్తున్న భారతీయ స్వరం.
Ai fangiling veni focca cia capellini pizza fettuccini lasagna bene spinaci bollene si pesto minestroni cannelloni porfirio asparagi ravioli spaghetti alfredo pescatore fresco pomodoro tagliatelle tiramisu arrabbiata farfalle stagioni calzone gamberi peperoncini ai frutti di mare 4 formaggi io risotto con pollo pesana roma napoletana fagioli alla cieca gorgonzola noci carbonara ai fanghi linguini focaccia capellini pizza fettuccini lasagna bene spinaci bollene si pesto minestroni cannelloni porfirio asparagi.
మైండ్ మీడియా యూట్యూబ్ ఛానల్. టెక్నాలజీ ఎంతగా ఎదిగింది, సీసా మూత తీయడం మొదలు వీసా అప్లికేషన్ నింపడం వరకు ఒక్కటేమిటి, ప్రతిదీ అరటిపండు వలచి చేతిలో పెట్టినట్టు చెప్పే యూట్యూబ్ లో మైండ్ మీడియా కార్యక్రమాల్ని కూడా పొందుపరిచారు. కరెంట్ అఫైర్స్, టెక్నాలజీ, సినిమాలు, ఆధ్యాత్మికత, ఇంకా రకరకాల అంశాల గురించిన మాటలు, పాటలు, విశ్లేషణలు, చర్చలు పొందుపరిచే సరికొత్త వీడియోల కోసం మైండ్ మీడియా యూట్యూబ్ ఛానల్ youtube.com/mindmedia కు వెళ్లి సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా ఏ చిన్న డీటెయిల్ మిస్ అవరు. మైండ్ మీడియా ది వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం.
మీడియా శ్రోతలకి పునఃస్వాగతం పలుకుతోంది మీ ఆర్జే వెన్నెల చిత్రం బళారే విచిత్రం కార్యక్రమానికి. ప్రపంచంలో ఎన్ని మ్యాగజైన్స్ ఉన్నా సరే టైమ్ మ్యాగజైన్ ప్రత్యేకతే వేరు కదా. ఎన్నో అంటే అవుట్లుక్, ఫోర్బ్స్, అవి ఇవి ఎన్ని పత్రికలు ఉన్నా కూడా టైమ్ మ్యాగజైన్ మీ కవర్ పేజ్ మీద ఎవరైనా వచ్చారు అంటే అది ఒక ప్రెస్టేజ్ ఇష్యూ లాగా, ఒక మంచి స్టేటస్ సింబల్ లాగా ఫీల్ అవుతూ ఉంటారు. ఒక మంచి ప్రెస్టీజియస్ మ్యాగజైన్ కవర్ పేజ్గా నేను ఉన్నాను అని చెప్పి. మరి డిసెంబర్ వచ్చేసింది, సో ఈ ఏడాది మరి ఇప్పుడు ఇంకా కొన్ని రోజుల్లో అంతమైపోతున్న ఈ తరుణంలో మరి 2017 డిసెంబర్కి పర్సన్ ఆఫ్ ది ఇయర్గా కవర్ పేజ్కి ఎక్కింది ఎవరు అనే ఆసక్తి అందరికీ ఉంటుంది కదా. అలాగే నాకు ఉండింది, అందుకే ఆ విషయం మీద సెర్చ్ చేశాను. అయితే కొన్ని షాకింగ్ విషయాలు తెలిసినాయి అందులో. అయితే దాంట్లో మెయిన్ ఏంటంటే ఈ ఏడాది అంతా కూడాను మీరు చూసుకుంటే ట్విట్టర్లో కానీ ఫేస్బుక్లో కానీ అన్ని చోట్ల ఎక్కువగా ట్రెండింగ్లో ఉన్న సబ్జెక్ట్ ఏంటి, మీటూ కదా. ఈ మీటూ అనేది ఏంటి అని ఫస్ట్లో ఎవరికి అర్థం కాలేదు. కానీ మీటూ అనేది ఒక సెక్షువల్ అబ్యూస్ జరిగింది నాకు అని చెప్పేటటువంటి ఒక సంకేతంగా వీళ్ళు డిజైన్ చేశారు. అయితే దానికి కూడా వాళ్ళు అంటే మామూలుగా ఇప్పుడు ప్రతి మనిషి ఇప్పుడు ఇవాల్టి కాలంలో ఖచ్చితంగా ఎవరు కూడాను అసలు సెక్షువల్ అబ్యూస్కి లోబడని వాళ్ళు ఎవరు లేరనే చెప్పవచ్చు. ఎందుకంటే ప్రతి వాళ్ళు ఏదో ఒక విధంగా ఇంటి నుంచి మొదలు పెడితే, ఇంట్లో ఉన్న రిలేటివ్స్ నుంచి మొదలు పెడితే, స్కూలు, స్కూల్ బస్సు, ఆఫీసు, ఎక్కడికైనా వెళ్ళే చోటికి, తర్వాత మామూలుగా ఎక్కడైనా కమ్యూటింగ్ ప్లేస్ ఎక్కడైనా సరే, లేక ఇవేవి కాదు అని అంటే రేపొద్దున మనం ఇంకెవరింటికైనా వెళుతూ ఉంటే ఆ ఇంట్లో వాళ్ళు కానీ, ఇలా మామూలు డే టు డే లైఫ్లో ఏదో ఒక చోట ఖచ్చితంగా ఇలాంటి అబ్యూస్కి గురవుతూనే ఉన్నారు. సో ఈ మామూలుగా ఇవన్నీ ఏంటంటే ఎవరునేమో చెప్పడానికి తొందరగా ఇష్టపడరు. అప్పటికీ మనం పిల్లలకి ధైర్యం చెప్తూ ఉంటాం, అలాంటి సెక్షువల్ అబ్యూస్ ఏదైనా జరిగితే చెప్పు, వాళ్ళ మీద మనం యాక్షన్ తీసుకుందాము అని చెప్పి. సో అలా చెప్పలేని బిడియాస్తులు ఎవరైనా ఉంటే కనుక వాళ్ళందరూ ఈ విధంగా అయినా కనీసం వాళ్ళు బయటికి వస్తారు. సో దట్ స్టాటిస్టిక్స్ ప్రకారం అసలు ఎంతమంది సెక్షువల్ అబ్యూస్కి గురవుతున్నారనేది తెలియడం కోసం అని చెప్పి, ఇప్పటికైనా మీరు ధైర్యం చేసి బయటికి రండి, ఎక్స్ప్రెస్ చేయండి మిమ్మల్ని మీరు. ఎందుకంటే ఇది మీ తప్పు కాదు, అవతలి వాడు చేసే తప్పు కాబట్టి వాడిని మనం శిక్షించకపోతే రేపు పొద్దున ఇంకొంతమంది ఇలాగే తయారవుతారు కాబట్టి దయచేసి ధైర్యంగా ముందరికి రండి అని చెప్పి వీళ్ళు చెప్తున్నటువంటి ఈ పిలుపుని తీసుకుని 2017 అంటే ఈ ఇయర్ ఈ మీటూ అన్న హ్యాష్ ట్యాగ్ చాలా ఎక్కువగా పాపులర్ అయింది. అయితే వీళ్ళనే ఇప్పుడు ఈ మీటూ అని ఎవరైతే స్టార్ట్ చేశారో అందులో ఉన్న సెలబ్రిటీస్ కానీ సైలెన్స్ బ్రేకర్స్గా వాళ్ళని నామకరణం చేశారు. సో ఇన్నాళ్ళు నిశ్శబ్దంలో మగ్గిపోయింది చాలు, ఇప్పటికైనా సరే మీరు ఎక్స్ప్రెస్ చేశారు. అలాగే ప్రపంచం మొత్తంలో ఉన్న ఆడవాళ్ళందరినీ ఏకం చేశారు ఈ ఒక్క పదంతో, మీటూ అన్న పదంతో. సో ఇట్లా ఏకం చేసి సైలెన్స్ని బ్రేక్ చేసినందుకు కాను మిమ్మల్ని మేము పర్సన్ ఆఫ్ ది ఇయర్గా గుర్తిస్తున్నామని చెప్పి టైమ్ మ్యాగజైన్ వాళ్ళని సైలెన్స్ బ్రేకర్స్గా కవర్ పేజ్ మీద నిలబెట్టింది. ఈ వాయిస్లే ఖచ్చితంగా మనము భరించకూడదు, ఖచ్చితంగా మనం వాయిస్ని రేస్ చేయాలి అని చెప్పి ఒక మూమెంట్ని లాంచ్ చేసింది. సో అలాంటి ఒక మూమెంట్ని స్టార్ట్ చేసినందుకు కాను వీళ్ళకి ఇచ్చారు. ఇది నిజంగా ఈ రికగ్నేషన్ ఆ గ్లోబల్ హ్యాష్ ట్యాగ్ వల్లే వచ్చింది. ఆ మీటూ అన్న హ్యాష్ ట్యాగ్ ఏదైతే వీళ్ళు పెట్టారో అది. ఇది ముఖ్యంగా అమ్మాయిలు, కానీ అమ్మాయిలనే కాదు, ట్రాన్స్జెండర్స్ అయి ఉండొచ్చు, మగవాళ్ళు అయి ఉండొచ్చు, ఏ మగవాళ్ళని మాత్రం సెక్షువల్లీ అబ్యూస్ చేయట్లేదా. సో ఇలా ఎవరినైనా సరే అంటే వాళ్ళకి జరిగినటువంటి అన్యాయాన్ని కొంచెం వాయిస్ రేస్ చేసి మాకిది జరిగింది, మమ్మల్ని ఇలా హెరాస్ చేశారు అని చెప్పడం కోసం అని ఒక గ్లోబల్ మూమెంట్గా స్టార్ట్ చేసినటువంటి ఇది. హార్వే వెయిన్స్టీన్ నుంచి కెవిన్ స్పేసీ వరకు ఎంతమంది అయితే పవర్ఫుల్ మెన్ చాలా మటుకు ఉమెన్ని అసాల్ట్ చేసి వాళ్ళని సెక్షువల్లీ అబ్యూస్ చేశారో, వాళ్ళ సైలెన్స్ని వీళ్ళు ఇంకా ఒక బలహీనతగా తీసుకుని ఎలా అయితే వీళ్ళు వాళ్ళని చాలా హెరాస్ చేశారో, అవన్నీ కూడాను ఇక మీదట చెల్లవు. వీఆర్ కమింగ్ అవుట్, మేము ఇప్పుడు మాట్లాడగలుగుతున్నాము, మాకు జరిగిన అన్యాయం గురించి మేము ఎలుగెత్తి చాటుతున్నాము అని చెప్పి వీళ్ళు ఏదైతే ఒక స్టాండ్ని తీసుకున్నారో ఆ విషయం మీద వీళ్ళకి ఇది వచ్చింది. ఎలిసా మిలానో అనే ఒక ఆవిడ, నేను ఈ టైమ్ పర్సన్ ఆఫ్ ది ఇయర్ ఇష్యూ ఏదైతే ఉందో ఈ ఒక గొప్ప కార్యక్రమంలో నేను కూడా ఒక చిన్న భాగం అయినందుకు చాలా సంతోషంగా ఉందని చెప్పి చెప్పారు. ఎవరికైతే మీ టూ అని చెప్పగల ధైర్యం ఉందో, ఎవరైతే అంతటి ధైర్యవంతులో, వాళ్ళందరినీ మేము వింటున్నాం, వాళ్ళతో మేము ఉన్నాము అండ్ వాళ్ళని మేము చూస్తున్నాము, వాళ్లే మేము అనే ఒక స్టేట్మెంట్ తోటి వీళ్ళు ప్రతి ఒక్కళ్ళ పెయిన్ని వాళ్ళ పెయిన్గా వాళ్ళు రిప్రజెంట్ చేస్తున్నారు. టైమ్స్ ఆనర్ అనేది నిజంగానే ఒక కైండ్ ఆఫ్ వర్త్ సెలబ్రేటింగ్ అసలు, ఎందుకంటే సాధారణంగా ఇంకా ఏ కవర్ పేజ్ వచ్చినా సరే పెద్దంతగా అంటే కొన్నాళ్ళు ఉంటుంది, ఆ తర్వాత పోతుంది, కానీ టైమ్స్ పర్సన్ ఆఫ్ ది ఇయర్ కానీ లేకపోతే ఆ కవర్ పేజ్ మీద ఎప్పుడు ఎవరు వచ్చినా కూడా అది ఒక ఐకానిక్ పర్సనా కింద చూస్తారు అండ్ అదొక మార్పుకి ఒక సంకేతంగా కూడా చూస్తారు, సింబల్ ఆఫ్ చేంజ్. సో వీళ్ళు విక్టిమ్స్ జీవితాల్లో ఒక ధైర్యాన్ని నింపారు అండ్ సైలెంట్గా ఉండకూడదు, నోరు మూసుకొని భరించకూడదు, మనం కూడా ఎలుగెత్తి మాట్లాడాలి అన్నటువంటి ఒక ధైర్యాన్ని నూరిపోశారు, మీకు మేము ఉన్నామన్న భరోసా కల్పించారు. అండ్ ఇది ఒక కాస్ట్ క్రీడ్ రిలీజియన్ లేకపోతే వీటికి సంబంధించి అసలు ఎటువంటి సంబంధము లేదు, ఒక పాలిటిక్స్ కానీ లేకపోతే ఒక జెండర్ బయాస్ కానీ ఇలాంటివి ఏవి కాదు, ఇది ఓవరాల్గా ప్రతి మనిషికి అసలు ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఎనీ జెండర్ జరుగుతున్నటువంటి అన్యాయం కాబట్టి ప్రతి వాళ్ళు వాళ్ళని వాళ్ళు ఐడెంటిఫై చేసుకున్నారు ఈ విషయంలో. ఏ మామూలుగా ఒక ఆడే యువతి స్కూల్కి వెళ్ళే చిన్న పిల్ల కానీ ఎంత 6 నెలల పసిపిల్ల దగ్గర నుంచి మొదలు పెడితే లేదా పసిపిల్లాడు దగ్గర నుంచి మొదలు పెడితే పశువులాగా రాక్షసంగా హింసించే జనాల మధ్య ఎంత ఇన్సెక్యూర్డ్గా ప్రతి క్షణం ఉంటున్నారనేది అందరికీ తెలిసిన విషయమే. పేపర్ తీస్తే చాలు అత్యాచారాలు లేకపోతే ఇలాంటి సెక్షువల్ అబ్యూస్లు ఫిజికల్ అబ్యూస్లు ఎంతగానో ఉంటున్నాయి. వీటన్నిటి అంటే ఇలాంటి కొంచెం తోడేళ్ళు మృగాలు కూడా నిజంగా సిగ్గుపడేలా చేసేటటువంటి ఈ చర్యల మధ్యలో వీళ్ళు ఏమి చేయలేక కామ్గా అలా ఇన్నాళ్ళు భరించింది చాలు, మీ వాయిస్ని రేస్ చేయండి అప్పుడు వాళ్లే కామ్ అవుతారు. మీరు మామూలుగా అలాంటి వాళ్ళు చేసే పనే అది, బ్లాక్మెయిల్ చేస్తారు, నువ్వు గనక చెప్పావంటే మీ అమ్మ నాన్నని చంపేస్తానో లేదా నిన్ను చంపేస్తానో ఇలా ఏవో చెప్తూ ఉంటారు. బట్ దాన్ని బలహీనతగా తీసుకుని కుటుంబ బలహీనతలను అడ్డు పెట్టుకొని వాళ్ళు ఏదైతే ఒక ఈ ఆకృత్యాలకు పాల్పడుతున్నారో వీటికి ఖచ్చితంగా అడ్డుకట్ట వేయాలి అని అంటే మనము వాయిస్ రేజ్ చేయాల్సిందే అని వీళ్ళు తీసుకొచ్చిన చైతన్యం ఎంతోమంది, మీరు గనక ఆ హ్యాష్ట్యాగ్ మీటూ అని కొడితే సోషల్ మీడియాలో ప్రతి ఒక్కళ్ళు రెస్పాండ్ అయ్యారు. ఆల్మోస్ట్ చూస్తే కొన్ని కోట్ల మంది ఆడ మొగ ట్రాన్స్జెండర్ ప్రతి ఒక్కళ్ళు కూడా మీటూ అనే హ్యాష్ట్యాగ్ని ఉపయోగించి అవును నేను ఒక బాధితురాలనే, నేను ఒక బాధితుడినే అని చెప్పి ఎంతలా వాళ్ళు రియాక్ట్ అయ్యారో ఈ ఏడాదిలో. అండ్ మెయిన్ ఏంటంటే వీళ్ళు ఈ సైలెన్స్ బ్రేకర్స్ అని ఎవరైతే ఇప్పుడు టైమ్స్ కవర్ పేజ్ మీద ఉన్నారో 5 గురు 6 గురు, వీళ్ళు డొనాల్డ్ ట్రంప్ తర్వాత ఇంకొక చైనీస్ ప్రైమ్ మినిస్టర్ వీళ్ళిద్దరిని తోసి వీళ్ళు ఫస్ట్ వచ్చినట్టు అనమాట. అంటే మామూలుగా రేస్లో వీళ్ళు ఒక పోల్ నిర్వహించినప్పుడు వాళ్ళిద్దరు కూడా రేస్లో ఉన్నారు టైమ్స్ పర్సన్ ఆఫ్ ది ఇయర్గా ఎవరిని కవర్ పేజ్లో పెట్టాలా అని, కానీ వాళ్ళందరినీ తోసి రాజని మరీ వీళ్ళు గెలిచారు. సో ఈ కాంపిటీషన్లో నిజంగా ట్రంప్ని వెనక్కి నెట్టి మరీ వీళ్ళు గెలుచుకోవడం అనేది నిజంగా చాలా గొప్ప విషయం అని చెప్పుకోవచ్చు. ట్రంప్తో పాటు చైనీస్ ప్రెసిడెంట్ చెప్పాను కదా జింపింగ్, తను ఉన్నాడు థర్డ్లో. సో వీళ్ళు ముగ్గురి మధ్య జరిగిన పోటాపోటీలో వీళ్ళు గెలిచారు. కానీ నిజంగా చెప్పాలంటే వీళ్ళే రియల్ హీరోస్. సో వీళ్ళు నిజంగా ఎంతోమంది మనోభావాలను అర్థం చేసుకుని వాళ్ళు ఏంటంటే ఓకే ఇప్పటికైనా నేను వాయిస్ రైజ్ చేయొచ్చు, ఏం జరిగింది అన్నది అది వీళ్ళ చేతిలో లేనిది కాబట్టి వీళ్ళు దానికి ఏం చేయలేరు. కానీ అట్లీస్ట్ అరే మాకంటూ ఎవరో ఒకళ్ళు ఉన్నారు వాయిస్ రైజ్ చేయడానికి, ఇప్పటికైనా నేను చెప్పకపోతే, చెప్తే కొన్నిసార్లు ఏమవుతుందంటే మన మైండ్ ఫ్రీ అవుతుంది. సో నాకు ఒకసారి ఇలా ఫిజికల్ అబ్యూస్ జరిగింది అని చెప్పుకునేలా అన్న కనీసం వీళ్ళు చేశారు. అండ్ దాని ద్వారా చాలా మటుకు మార్పు కూడా వచ్చింది. ఆ సర్కిల్లో ఉన్న వాళ్ళకి తెలిసింది ఓకే వీళ్ళని కొంచెం మనం ఇంకొంచెం జాగ్రత్తగా చూసుకోవాలి, ప్రేమగా చూసుకోవాలి అని. సో ఇలాంటి అన్ని మార్పులకి కారణమైన వీళ్ళు నిజంగా రియల్ హీరోసేగా. సో అందుకే వీళ్ళు టైమ్స్ మ్యాగజైన్ కవర్ పేజ్ మీద ఉండడానికి అన్ని విధాల అర్హులని నాకు అనిపించింది. ప్రస్తుతానికి ఇంకో చిన్న విరామం తీసుకుందాం, ఆ తర్వాత మరో విషయంతో మీ ముందుకు వస్తాను.
మీరు వింటున్నారు ఆర్జే వెన్నెల గారి చిత్రం బలారే విచిత్రం కార్యక్రమం December 8, 2017 నాటి ఎపిసోడ్ పునఃప్రసారం.
అందరికీ నమస్కారం, నేను మీ శ్రీకృష్ణ. మీరు వింటున్నారు మైండ్ మీడియా ద వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం.
మడిసన్న కాసంత కళా కోసం ఉండాలయ్యా, ఉత్తినే తింతోంగుంటే మడిసికి గొడ్డుకి తేడా ఏంటంటది
అంటారు మన రావు గోపాలరావు. అట్లాగే పొద్దస్తమానం పని పని అంటా ఉంటే మన మైండ్ కూడా రోబో అయిపోద్ది కదండి. అందుకని వీలైతే 4 జోకులు, కూసిన సినిమా విశేషాలు, వెరసి సరదా కబుర్లు ఇవన్నీ మోసుకొచ్చేస్తుంది మీ ఆర్జే అశ్విని పెమ్మరాజు సరదాగా కాసేపు అనే శీర్షికను. ప్రతిరోజు సాయంత్రం 4:30 నుంచి 5 వరకు
వచ్చి ఒక్కసారి నాకు వినమను
సిద్ధమైన మరి.
మా మధ్య అహింసయం భావనా పరీక్షితుం పీడాం యోజయామ్యహం యామస్తి యథార్థం రంధ్రం చిద్రయతి సూచి పరిచితదంశః యతేహం హంతుం సర్వం సర్వం స్మరామ్యహం. కిమాహం అభవం మధురతమమిత్ర యాన్ సర్వాన్ జానామి అంతే విగచ్చతి నభేథా సర్వం మమ త్రిణ సామ్రాజ్యం నిరాశాయచ్ఛామ్యహం. ఈన విచారపూర్ణ ప్రతికర్తుం న శక్యం కాలస్య కలంకేషు భావనా లీయంతే అన్య త్వమసి అహం అత్రేవస్మి. కిమహం అభవం మధురతమమిత్ర యాన్ సర్వాన్ జానామి అంతేవి గచ్చతి నభేథా సర్వం మమ త్రిణ సామ్రాజ్యం
భారతీయ సంస్కృతిని వైభవాన్ని ప్రతిబింబించే మైండ్ మీడియా ది వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం కార్యక్రమాల వివరాలు పాడ్కాస్ట్లు వినడానికి ప్రేమ ఆప్యాయతలను కలబోసే కబుర్లు, ప్రపంచంలోని నలుమూలలా జరిగే చిత్రమైన విషయాలు, టెక్నాలజీతో పాటు కొత్త పుంతలు తొక్కే కొత్త కొత్త ఆవిష్కరణలు, ఒక్కటేమిటి సాంప్రదాయాన్ని అధునాతన పద్ధతులలో అందరికీ చేరువ చేస్తూ అన్ని విషయాల్ని ఆమూలాగ్రం తెలుసుకోవడానికి సబ్స్క్రైబ్ టు మైండ్ మీడియా ది వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం.
పునః స్వాగతం పలుకుతోంది మీ ఆర్జే వెన్నెల చిత్రం బళారే విచిత్రం కార్యక్రమానికి. సో మొత్తానికి మనం ఇవాళ పబ్లిక్తో టచ్లో ఉండేటటువంటి ఫేస్బుక్ కానీ, సోషల్ మీడియా కానీ, లేకపోతే పత్రికలు కానీ, ద మోస్ట్ ఎక్లైమ్డ్ మన టైమ్స్ మ్యాగజైన్ కానీ, ఇక ఇప్పుడు అసలు మీడియా, బీట్ సోషల్ మీడియా ఆర్ ప్రింట్ మీడియా ఆర్ టెలివిజన్, ఏదైనా సరే, ఎప్పుడైతే వీళ్ళు కాంట్రవర్సీ క్రియేట్ చేయడానికో, వైరల్ అవ్వడానికో, మీరు యూట్యూబ్ కనుక చూస్తే ఎన్నెన్ని వీడియోస్, అసలు వాళ్ళు పెట్టేటటువంటి టైటిల్ చూస్తుంటే అసహ్యం వేస్తుంది. ఆసక్తి కలిగించాల్సింది పోయి చాలా అసహ్యంగా ఉంటాయి అసలు ఆ టైటిల్స్. ఇదే కోరుకుంటున్న ఆమె ఈ టైప్లో ఉంటాయి. అసలు అది ఏంటి అని అంటే, ఇలాంటి రోల్సే కావాలి అని కోరుకుంటోంది హీరోయిన్ అని. నాకైతే ఆ పూరి జగన్నాథ్ సినిమా అదేంటది, కెమెరామెన్ గంగతో రాంబాబులో బ్రహ్మానందం అంటాడు కదా, అదేంటి దేనికైనా సిద్ధం అంటున్న ఇలియానా అని చెప్పి, అసలు తన అన్నదేంటి, ఒక రోల్ కోసం నేను ఎంతటి త్యాగానికైనా సిద్ధపడతాను, సన్నబడాలా, లావు అవ్వాలా, అట్లాంటివి అని. దాన్ని ఎలా అయితే వీళ్ళు మార్చారో, అది ఒక క్యారెక్టర్నే కాదు, నిజంగా నిజ జీవితంలో మన మీడియా పాత్ర నిజంగా అలాగే ఉంది. ఇది వరకు ఒక దూరదర్శన్ లాంటి దాంట్లో ఒక ఛానల్లో ఒక ప్రోగ్రామ్ చేయాలన్నా, లేదా ఒక పేపర్లో ఒకటి రాయాలన్నా, ఎందుకు ఇప్పుడు సోషల్ మీడియాలో కూడా మీరు చూస్తే సెన్సిబుల్ పోస్ట్లు వేళ మీద లెక్క పెట్టచ్చు. అవతల వాడిని తిడుతూనో, వ్యంగ్యంగానో, లేకపోతే ఏదో ఒక విషయం మీద దుయ్యబట్టేసి మొత్తానికి అవతల వాళ్ళ నుంచి లైకులు కామెంట్లు ఒడిసి పట్టడానికో చేసేదైతే కనుక అసలు అది అలా అవే ఎక్కువనే, సెన్సిబుల్ అసలు ఎక్కువ లేవు. అందుకే ఒక సేయింగ్ ఉంది చూసారా, ఏ రోజైతే నా కలం పాఠకులకి నచ్చే విధంగా కాకుండా నచ్చేవి రాయడం మొదలుపెట్టిందో, ఆ రోజే నాలో ఒక రచయిత చచ్చిపోయాడు అని చెప్పి చెప్తూ ఉండేవాళ్ళు. అలాగే కథ, కలం నాకు బ్రతుకు నేర్పిందైనా, బ్రతుకు తెరువు చూపించిందైనా, ఇవి రెండు మాత్రమే. కాలం మారే కొద్దీ అక్షరాన్ని నమ్ముకున్న వాళ్ళందరూ అమ్ముకునే స్థాయికి వెళ్ళిపోతున్నారు. క్వశ్చన్ చేయాల్సిన మనము మనల్ని మనం క్వశ్చన్ చేసుకుంటున్నాం. అసలు కత్తి కన్నా కలం గొప్పది అని అంటారు కదా, కత్తిపోటు కన్నా కలం పోటు గొప్పది అని. ఆ రోజుల నుంచి ఇప్పుడు మనము కలం కన్నా కాసులు గొప్పవనే రోజులకు వచ్చేసాం. అంత దారుణంగా తయారైంది అది. మీరు పోస్ట్ని బూస్ట్ చేసుకునే ఫేస్బుక్ అయినా సరే, లేదు ఒక ఏదైనా ఒక పత్రికలో రాయాలంటే దానికి రాయడానికి ముందు మనం డబ్బులు ఇవ్వాలి. మీరే డబ్బులు ఇవ్వండి, మేము అప్పుడు పబ్లిష్ చేస్తామంటారు. సో జనాలు మామూలుగా ఇప్పుడు వెబ్ మ్యాగజైన్స్ అయినా, మామూలు మ్యాగజైన్స్ అయినా, ఏవైనా సరే, సేమ్ సినిమాల్లాగే వాళ్ళు ఇవే చూస్తున్నారు, ట్రెండింగ్ టాపిక్స్ ఇవే, కాబట్టి మేము ఇవే సినిమాలు తీస్తామన్నట్టే వాళ్ళు ఇలాంటివైతేనే వింటున్నారు. సినిమా గాసిప్స్ లేకపోతే ఫేస్బుక్లోనో ఇంకొకడో ట్రెండింగ్ అయినటువంటి విషయం నేను రాస్తేనే వాళ్ళు చదువుతున్నారు, లేకపోతే చదవట్లేదు అంటున్నట్టే ఉంటుంది ఇది కూడా. సో ఏదైనా మీడియం ఏదైనా సరే జనాలు ఇది కోరుకుంటున్నారు కాబట్టి ఇది రాస్తున్నాము అనేది తప్పు. ఎందుకంటే అసలు ఏమంటున్నారు వాళ్ళు చదవాలనే కదా మనం రాసేది అని మనకు అనిపించవచ్చు. వాళ్ళు చూడాలనే కదా ఇన్ని ప్రోగ్రామ్స్, ఇన్ని డిబేట్స్ అని అంటే డిబేట్ చేస్తున్నారు, ఎస్ గుడ్. జనాలు మనం ఏం చేస్తే అది నమ్ముతారు, అదే నమ్మకాన్ని మనం సొమ్ము చేసుకుంటున్నాం. ఒకప్పుడు ఏంటంటే ఒక రచయిత ఒక పత్రికకి రాసేటప్పుడు లేదా సినిమాకి రాసేటప్పుడు ఒక రైటింగ్ ఫ్రీడమ్ ఉండేది, రాయడానికి ఒక మంచి స్వతంత్రం ఉండేది. కానీ ఇప్పుడు ఆ స్వతంత్రం లేదు. నాకు ఇక్కడ ఒక ఫార్మాట్ కావాలి, ఇక్కడ ఒక పంచ్ పడాలి, ఇక్కడ ఒక ఐటమ్ సాంగ్ ఉండాలి, ఇక్కడ హీరోతో విలను ఒక పెద్ద ఆల్మోస్ట్ ఒక దారుణమైన ఫైట్ ఉండాలి, ఇంకా అది చూస్తే మనిషిని ఇట్లా వెనక్కి తిప్పి మరీ కొట్టి పల్టీలు కొట్టించి ఇలాంటిది. సో ఈ ఫార్మాట్లో ఉన్నప్పుడు రైటర్కి ఆ ఫ్రీడమ్ ఉండదు. ఇప్పుడు ఆ ఫ్రీడమ్ కోల్పోయిన తర్వాత జనాలు చూడాలి అనే ఆశతో రాసేవాళ్ళు ఇప్పుడు జనాలు చూస్తారులే అన్న ఒక టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్గా రాస్తున్నారు. ఒక మంచి వ్యక్తి గురించి రాస్తే ఎవ్వడు చూడు. అదే సోషల్ మీడియాలో ఏదైనా ట్రెండ్ అయిపోయి అసలు ఇది అంటే ఒక సెలబ్రిటీ మీద రూమర్ కానీ లేకపోతే ఏదైనా ఒక ట్రెండింగ్ టాపిక్ ఉంటే కనుక అర్జెంటుగా మనం రాస్తే చూసేస్తారు. అండ్ వీళ్ళు కూడా ఏంటంటే జేబులు నిండుతున్నాయి చాలు, అంతకుమించి ఇంకేం అక్కర్లేదు. అల్టిమేట్గా అందరికీ కావాల్సింది సేలబుల్ పాయింట్, టీఆర్పీస్. తప్పు చేస్తున్నారు అని తెలిసినా కూడా సరిదిద్దుకోలేనంతలా దాన్ని కవర్ చేయడం అనేది అలవాటైపోయింది. అఫ్కోర్స్ కథలు రాసేవాళ్ళు ఆర్టికల్స్ రాసేవాళ్ళకి కవర్ చేయడం పెద్ద విషయం కాదు. మనం వేస్తాం కాబట్టి వాళ్ళు చూస్తారులే అనే ఆలోచన నుంచి ఎప్పుడు బయటకు వస్తారో అప్పుడు వాళ్ళలో ఉన్న రచయిత నిజంగా మళ్ళీ పుడతాడు. ఒక నలుగురిని సేవ్ చేయడం కోసం, వాళ్ళు చెప్పింది వినడం కోసం అని చెప్పి నలుగురాళ్ళు వెనకేసుకోవచ్చు అనేది ఒక ఫార్ములా టైప్ ఆఫ్ రైటింగ్ అయిపోయింది ఇప్పుడు. ఒక మంచి పని చేసే వ్యక్తి కన్నా కూడా నలుగురి మీద వ్యంగ్యంగా రాయడంలోనో లేకపోతే ఒక నాలుగు బూతులు వాడో ఎక్కువ పాపులారిటీ వస్తుంది అని అంటే గనక వీళ్ళు రెండో ఆప్షన్కే స్టిక్ అవుతున్నారు. ఓకే ఇదే బెస్ట్ కదా, తొందరగా హైలైట్ అవుతాం. ఇక్కడ హైలైట్ అవ్వడమే కావాలి తప్ప ఏ విధంగా హైలైట్ అవ్వడం అనేది ఎవ్వరికీ అక్కర్లేదు. సో ఇలా ఉన్నారు కాబట్టే దేశ సేవ చేసే వాళ్ళకంటే కూడా ఈ డబ్ స్మాషులు లేకపోతే ఫార్వర్డ్ మెసేజ్లు పంపించే వాళ్ళు ఎక్కువయ్యారు. రచనలు చేయాల్సిన రచయితలు కేవలం భజనలు చేస్తున్నారు. ఏ పార్టీకి ఆ పార్టీకి ఒక కరపత్రం ఉంటుంది, ఏ పార్టీకి వాళ్ళకి ఒక వెబ్సైట్ ఉంటుంది. సో వీళ్ళంతా ఎవరికి వాళ్ళకి పేజీలు ఉంటాయి, ఆ పేజీల్లో ఇక విచ్చలవిడిగా వీళ్ళు వాళ్ళకి కావాల్సిందంతా వాళ్ళు పోస్ట్ చేసుకోవడమే అంతే. కేవలం భజన, ఇది మారాల్సింది. అండ్ జనాలు కూడా ఏంటంటే కంటెంట్ కన్నా కూడా కాంట్రవర్సీలనే ఎక్కువగా చూస్తూ ఉంటారు. నిజంగా ఏదైనా ఒక సిన్సియర్గా వార్తలు చెప్తూ ఉంటే ఎవరండి చూసేది? చూడరు. ఖచ్చితంగా అందులో కాంట్రవర్సీ ఉంటే ఏదో అన్నాడు నిన్న, పైగా వీళ్ళు కూడా ఏంటి ప్రోమోస్ అలాగే కట్ చేస్తారు, రేపటి దాంట్లో ఇది చూడండి అని చెప్పి. ఆ కట్ చేసిన విధానం చూస్తే ఎవరికైనా సరే అబ్బో ఏదో కాంట్రవర్సీ అయింది ఇది ఏదో చూద్దాం అని చెప్పి, అది బెటరా నేను ఏదో అన్నారు అని చెప్పి అందరూ కూర్చుని మరీ చూస్తారు. సో కంటెంట్ కన్నా కాంట్రవర్సీలనే ఎక్కువ చూస్తారు. అందుకే మంచి టాపిక్ చూస్తే వాటి మీద డిబేట్స్ చేయొచ్చు అని అనుకునే మాట అయితే అది తప్పు. ఎందుకంటే రీజనల్ నుంచి నేషనల్ మీడియా మొత్తం కూడాను కాంట్రవర్సీ ఏదైనా అయితే దాని మీద డిబేట్ చేయట్లేదు. చిన్న సవరణ ఏంటంటే కాంట్రవర్సీని క్రియేట్ చేసి దాని మీద డిబేట్ చేస్తుంది. కామెడీ ఆటో స్పూపులు, డైలాగ్స్ అంటేనేమో విచిత్రమైన అంటే అసలు మనం మామూలుగా మాట్లాడాలన్నటువంటి డైలాగ్స్ని ప్యారడీ చేసి వాటినేమో ఎక్కడో అక్కడ మొత్తానికి ఫోర్స్ ఫిట్గా అయినా సరే వాటిని ఈ డిబేట్స్లో వాటిలో వాటాలు, ఇంకా ప్రజలు న్యూస్ చూసేది దేనికి? ఒక సెన్సిబుల్ ఇష్యూ మీద వాళ్ళ ఒపీనియన్ చెప్తారు, అది ఒక గవర్నమెంట్కి ప్రజలకి మధ్య ఉన్నటువంటి ఒక వారధి లాంటిది మీడియా. ఇప్పుడు కామెంట్స్కి కాంట్రవర్సీకి ఒక సారథిలాగా తయారైనాయి. సో ఇది ఎలా ఉంటుందంటే, మామూలుగా ఆలోచిస్తే ప్రజలు గట్టిగా మీడియాని ఏం అనలేరు, ఎందుకంటే అసలు వాళ్ళ ఎవరిని అప్రోచ్, ఇదివరకుట్లా కూడలేదు, ఎవరిని అప్రోచ్ అవ్వాలన్నా కూడాను ఎవరు ఎక్కడ ఏ కెమెరా పెట్టి టెస్టింగ్ ఆపరేషన్ చేస్తారో తెలియదు. అసలు మనకి ఎందుకు వచ్చింది, మన పనులే మనకు తీరిక దొరకట్లేదు. ఇప్పుడు మీడియాకి వెళ్ళి మీరు ఎలా చేస్తున్నారో అలా చేస్తున్నారని వీళ్ళకి ఎథికల్ కోడ్స్ నేర్పించాల్సినంత అవసరం కానీ అంత టైం కానీ లేదు జనాలకి. కేవలం వాళ్ళు చూడాల్సింది చూసి, వాళ్ళు వినాల్సింది విని వదిలేస్తారు అంతే. కళలో కూడా మనము మీడియా మారుతుందా, లేకపోతే పొలిటీషియన్స్ మారుతారా, లేకపోతే అసలు అన్యాయం అంటూ జరిగితే ఖచ్చితంగా ఎవరైనా సరే మాట్లాడతారా అనేది మనం ఊహించక్కర్లేదు. ప్రతి వాళ్ళు మేము ప్రశ్నించడానికే వచ్చాము, మేము ఇందుకే ఉన్నాము, మేము ప్రజల తరఫున పోరాడతాము అని చెప్పడమే తప్ప, ఏ మీడియా అండి అసలు నిజంగా ప్రజల తరఫున ఉండి పోరాడింది, ఏది అసలు కరెక్ట్ అయిన మీడియాకి ఉండాల్సిన ఎథిక్స్ తోటి పర్ఫెక్ట్గా దాన్ని జాబ్ చేస్తుంది? ఏదీ లేదు. సో అది మారితే అప్పుడు ఏదో వైరల్ కంటెంట్ అనో, లేకపోతే వీ వాంట్ వైరల్ వీడియోస్ అని పెళ్లి చూపుల్లో డైలాగ్ లాగానో, లేకపోతే లైకులు కామెంట్ల కోసం అని చెప్పి పాకులాడటానికి ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉండవు. ఎక్కువ క్లిక్స్ పెరగాలి, ఎక్కువ వ్యూస్ పెరగాలనుకోరు, ఎక్కువ జనాలకి నమ్మకాన్ని చూరగొనాలి మనము అని చెప్పి అనుకుంటారు. అలాంటి ఒక వ్యవస్థ కోసమే మనం అందరం వెయిట్ చేయాల్సింది. ఇదండి ఇవాళ చిత్రం బళ్ళారి విచిత్రం. తిరిగి రేపటి చిత్రం బళ్ళారి విచిత్రంలో మరిన్ని మంచి విషయాలతో మీ ముందుకు వస్తాను. అంతవరకు దిస్ ఈజ్ ఆర్జే వెన్నెల సైనింగ్ ఆఫ్. వింటూనే ఉండండి మై ఇన్ మీడియా, ద వాయిస్ ఆఫ్ ఇండియా.
వెన్నెల గారి చిత్రం బనారే విచిత్రం కార్యక్రమం డిసెంబర్ 8, 2017 నాటి ఎపిసోడ్ పునఃప్రసారం.
ఈ కార్యక్రమంపై మీ సలహాలు, సూచనలు, ప్రశంసలు, విమర్శలు మా వెబ్సైట్ www.mindmedia.com లో కానీ మా ఫేస్బుక్ గ్రూప్లో కానీ తెలియజేయగలరు. స్టే ట్యూన్ ఫర్ మోర్ ఎగ్జైటింగ్ ప్రోగ్రామ్స్. థ్యాంక్ యూ.
నమస్కారం, నేను మీ కీరవాణి. మీరు వింటున్నారు మైండ్ మీడియా, ద వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం.
అన్నపూర్ణ వారి దొంగరాముడు చిత్రంలోని పాటలు విందాం. ఈ చిత్ర నిర్మాత దుక్కుపాటి మధుసూదన్ రావు, దర్శకత్వం కెవి రెడ్డి, సంగీతం పెండ్యాల. ఒక పరిచయ కార్యక్రమంలో సంగీత దర్శకులు పెండ్యాల నాగేశ్వరరావు ఘంటసాల గురించి ఈ విధంగా అన్నారు.
అలా ఆనాడు ప్రథమంగా వారితో పరిచయమైనటువంటి వారి నా సన్నిహితత్వం అలా వృద్ధి పొంది ఎన్నో మహత్తరమైనటువంటి చిత్రాల్లో ఆయన నా సంగీత దర్శకత్వంలో పాడడం జరిగింది. ఆయన ఎంతో గొప్పగా పాడి వారికి పేరు ప్రఖ్యాతులతో పాటు నాకు కూడా పేరు ప్రఖ్యాతులు తెచ్చిపెట్టారు. అందుకు నేను ఎప్పుడూ వారిని చిరస్మరణీయులుగా తలుచుకుంటూనే ఉంటాను.
మీ సంగీత దర్శకత్వంలో ఆయన పాడిన పాటల గురించి కొన్ని వివరాలు చెప్తారు.
అలాగే ద్రోహి తరువాత నా దగ్గర వారు చాలా చిత్రాల్లో పాడారు అనుకోండి, వాటిలో ముఖ్యంగా కొన్ని కొన్ని మనవి చేస్తాను. దొంగరాముడులో చాలా మంచి మంచి పాటలు పాడారు. చెరసాల పాలైనావా, తరువాత డ్యూయెట్స్ చాలా భావగర్భితంగా పాడారు ఆయన.
చిగురాతులలో తిలకమ్మ చిన్న మాట వినరావమ్మ,
కలవా విలువలు సెలవీ